சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம் மொதட்டி ஸ்லோகம். அர்ஜுன உவாச சந்நியாசஸ்ய மஹாபாஹோ தத்வமிச்சாமி வேதிதும் த்யாகஸ்ய ச ஹ்ருஷிகேஷம் ப்ருதக்கேஷினிஷூதனம். భగవద్గీత యొక్క సారాంశం 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ముగింపుగా పూర్తి చేయబోతున్నారు. 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు చెప్పినటువంటి సారాంశం. ఉపక్రమ ఉపోద్ఘాతం ఉపసంహార సారాంశం. 2వ అధ్యాయంలో భగవద్గీత యొక్క సారం మొత్తం చెప్పారు కృష్ణ పరమాత్మ. ఆ 2వ అధ్యాయంలో చెప్పిందే 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు విస్తరించి చెప్పారు. ముగింపుగా 18వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పినదంతా కూడా మళ్ళీ సారాంశంగా చెప్తున్నారు. అర్జునుడు అడుగుతున్నాడు, హే మహాబాహో, హే కృష్ణ, సన్యాసస్య తత్వం వేదితుం ఇచ్చామి. సన్యాసము యొక్క తత్వం అంటే దాని యొక్క స్వరూపం, దాని లక్షణం. మనం తెలుగులో కూడా అంటాం, వాడి తత్వం నాకు అర్థం కావడం లేదండి అంటాం. తత్వం అనేది తెలుగు పదం కాదు, సంస్కృత పదం, అయినా కూడా ఉపయోగిస్తాం మనం. నీ తత్వం ఏమిటి అసలు నాకు అర్థం కావడం లేదు అంటాం. అంటే అసలు ఇంటెన్స్ కోర్ అన్నమాట, లోపల అసలు స్వభావం, లక్షణం అని అర్థం. సో సన్యాసం అంటే ఏమిటి అసలు అనేటటువంటి విషయాన్ని వేదితం తెలుసుకోవాలని, వేదితం ఇచ్చామి కోరుకుంటున్నాను, ఇష్టపడుతున్నాను. అంతేకాదు, హే ఋషికేశ, త్యాగస్య చ, త్యాగము యొక్క కూడా, త్యాగము గురించి కూడా, త్యాగస్య పృథక్ అంటే వేరుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకే శ్లోకంలో మూడు సంబోధనలు, మహాబాహో, ఋషికేశ, కేశినిషూదన, కోపం తెచ్చుకోవాకు, ఇంకా ప్రశ్నలు అడుగుతున్నానని. ఇన్ని వందల శ్లోకాలు చెప్పినా కూడా ఇంకా నీకు అర్థం అవ్వలేదా అర్జున అని చెప్పి, ఒకవేళ నీకు కోపం వస్తుందేమో అని చెప్పి అర్జునుడు మహాబాహో, ఋషికేశ, కేశినిషూదన, కేశి అనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి కృష్ణ పరమాత్మ, ఇంద్రియాలన్నీ జయించినటువంటి ఋషికేశ, బలమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఓ కృష్ణ, సన్యాసం యొక్క లక్షణం చెప్పు, అదేవిధంగా త్యాగం అంటే ఏమిటో కూడా విడిగా, పృథక్, డిస్టింక్ట్లీ అంటారు ఇంగ్లీష్లో, వేరుగా మళ్ళీ దాని గురించి కూడా చెప్పవలసినది అన్నారు అని ప్రశ్న వేశాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు 2వ శ్లోకంలో. సన్యాసం అనేటువంటిది దాని యొక్క ఆ పదం యొక్క అర్థం ఏమిటంటే సమ్ ప్లస్ నీ ప్లస్ అస్ ధాతు. సన్యాస అనేటువంటి పదం ఎలా వచ్చింది అంటే సమ్ సమ్యక్ న్యాస సన్యాస. సమ్యక్ అంటే చక్కగా అన్నారు, న్యాసం అంటే వదిలిపెట్టడం, పూర్తిగా వదిలిపెట్టడం సమ్యక్. మరొక విధంగా చెప్పాలంటే సమ్ ఉపసర్గ, నీ ఉపసర్గ, ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ అంటారు. ఒక వెర్బ్కి ముందు గనక వస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఆ ప్రిఫిక్స్ ఇక్కడ సమ్ అనేటువంటిది ఒకటి, ప్లస్ నీ ప్లస్ అస్ ధాతు. సమ్ అంటే పూర్తిగా అని అర్థం, సంపూర్ణంగా, పూర్తిగా, చక్కగా. నీ అంటే నిశ్చయేన, నిశ్చయేన, నిశ్చయంగా అని అర్థం, సందేహం లేకుండా అని, డెఫినెట్లీ అన్నారు, నిశ్చయంగా, నిర్ణయంగా అని అర్థం, పూర్తిగా. సమ్ ప్లస్ నీ అన్నారు. అస్ అంటే వదిలిపెట్టడం, ఒక మంచి దానికోసం ఒకటి, ఒక విషయాన్ని వదిలిపెట్టడం. దీన్ని వదిలిపెడుతున్నాను అంటే దానికంటే ఉన్నతమైనది ఏమిటో నాకు దొరికితేనే కదా దీన్ని వదిలిపెడతాను. పిల్లవాడికి ఎలాగైతే పెద్ద బిస్కెట్ ఇస్తే చిన్న బిస్కెట్ను విసిరేస్తాడు కదా, పెద్ద బొమ్మ ఇస్తే చిన్న బొమ్మను విసిరేస్తాడు. మనకు కూడా 10,000 రూపాయలు, 10,000 జీతం అంటే ఇప్పుడు ఎవరు ఇస్తారండి పోతున్నారు, ఓకే 30,000-40,000 రూపాయలు జీతం అంటే 10,000 రూపాయలు వచ్చే జీతాన్ని వదిలిపెడతాడు, ఎవరైనా వదిలిపెడతాడు. అంటే ఏదో శ్రేయస్కరమైనటువంటిది ఇంకా రాబోతున్నది అన్నప్పుడు ఒకదాన్ని వదిలిపెడతాడు, దాన్ని సన్యాస అన్నారు. చక్కగా, పూర్తిగా, నిర్ణయంతో, నిశ్చయం చేసుకొని ఏదో ఉన్నతమైనది నాకు రాబోతున్నది అనుకున్నప్పుడు ఇది వదిలిపెడతాం, దాన్ని సన్యాస అంటారు. ఈ సన్యాసమే గౌణ సన్యాసమని, ముఖ్య సన్యాసమని రెండు రకాలు. ముఖ్య సన్యాసం, గౌణ సన్యాసం. మన భారతీయ పద్ధతిలో మన వైదిక ధర్మం ప్రకారం ఒక మనిషి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అంటే మన వాళ్ళు చక్కగా మార్గదర్శనం చేశారు, ఇన్ని సంవత్సరాలు చదువుకో, ఇన్ని సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఉండు, ఇన్ని సంవత్సరాలు జపం తపంతో గడుపు, ఇన్ని సంవత్సరాలు సన్యాసాన్ని స్వీకరించి భగవంతుణ్ణిలో లీనం కావలసినది అని చెప్పి చక్కగా ఒక మార్గదర్శనం చేశారు. ఒక వ్యక్తి శాంతిగా, సుఖ సంతోషాలతో జీవితాన్ని పరిపూర్ణంగా సాఫల్యం చేసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలలోపు విద్యాభ్యాసం పూర్తి చేయడం, మహా కాకపోతే 25 ఏళ్ల వరకు, అక్కడక్కడ పల్టీలు కొట్టి వస్తే 25 సంవత్సరాల వరకు, ఎందుకంటే ఎక్స్ట్రా డిగ్రీలు చదవాలి కదా ఫారిన్ అంతా వెళ్ళి, ఒక 25 సంవత్సరాలు వేసుకో. ఇప్పుడు అంతా వివాహాలు చేసుకోకుండా అది చదవాలండి ఇవి చదవాలని చెప్పి ఎంబీఏలకి, ఎంటెక్లకి, ఎంసీఏకి, ఎంఎస్సులకి పోతున్నారు కదా వివాహం తర్వాత. సరే 25 ఏళ్ల వరకు చదువు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు. అంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకో, ఎటువంటి ఆచరణ చేయి ఉండాలి జీవితంలో నీకు రాబోయే సంవత్సరాల్లో అని చెప్పి తెలుసుకో, విలువలు ధర్మాన్ని గురించి తెలుసుకొని దాన్ని ఎలా అనుష్ఠానం చేయాలో నేర్చుకో, అది బ్రహ్మచర్య ఆశ్రమం. గురుకులంలో ఉండి చదువుకోవడం, కాలేజీలకు వెళ్ళి ర్యాగింగ్లు చేయడం కాదు, గురుకులంకి వెళ్ళి గురువుకు సేవ చేస్తూ కష్టపడి తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, గురుకులానికి పంపిస్తే రాజు కొడుకైనా సరే, నేను రాజుగారు అబ్బాయిని కదా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి కాస్ట్లీ డ్రెస్, ఇంటి దగ్గర నుంచి జ్యూస్, మంచి బాదం పప్పులు, పండ్లన్నీ వస్తాయా ఏమిటి, అట్లాంటివన్నీ ఏం రావు గురుకులానికి. బ్రాహ్మణ అబ్బాయి అయినా బీదవాడైనా ధనవంతులైనటువంటి రాజపుత్రుడైనా వైశ్యుడి యొక్క అంటే బిజినెస్ చేసేవాడి పుత్రుడైనా సరే అక్కడ అందరూ సమానం, అందరూ ఒకే రకమైన వస్త్రాలు కట్టుకోవాలి, ఒకే రకమైన భోజనం చేయాలి, ఎవరికి తారతమ్యాలు ఉండవు అక్కడ. అది గురుకులం. ఇప్పటిలాగా కాలేజీలాగా కాదు. ఇప్పుడు కాలేజీల్లో స్కూళ్ళల్లో విద్యార్థులు మోపేడ్ల మీద వస్తారు, బైకుల మీద వస్తారు, కార్లలో వస్తారు, వాళ్ళ స్టేటస్ అంతా చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళే కాలేజీని కూడా గవర్న్ చేసేది, ఇప్పుడు కంట్రోల్ చేసేది. అది అవి విద్యాలయాలు కావు. అలా అటువంటి విద్యాలయాలు సంస్కారాన్ని ఇవ్వవు. ఎప్పుడైతే తారతమ్యం లేకుండా విద్యాభ్యాసం చేస్తారో ఒక చోట గురుకులల్లో, అప్పుడే మనలో ఉన్నటువంటి అహంకారం పోయి ధర్మాన్ని అభ్యసించడానికి మనకు మనస్సు తయారుగా ఉంటుంది. అందుకని తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా పంపించాలి పిల్లల్ని. పంపించి అక్కడ ఉండి కష్టసుఖాలు నేర్చుకొని గురువుకు సేవ చేసి విద్యను అభ్యసించాలి బ్రహ్మచర్య ఆశ్రమం. తరువాత గురువుగారు చెప్తారు, నాయన అన్నీ నేర్చుకున్నావు విద్యలన్నీ, ఇంకా నువ్వు వివాహం చేసుకోవచ్చు అని చెప్పి గురువుగారు పర్మిషన్ ఇవ్వాలి వివాహానికి. అందుకని మొదటి శుభలేఖ గురువుగారికి ఇవ్వాలి, మా గురువుగారి అనుగ్రహంతో పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటాడనమాట. అప్పుడు గురువుగారు చెప్తారు, ఇప్పుడు నేను అడగను డబ్బులు నిన్ను నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఇచ్చి మరి నీకు కావాల్సినవన్నీ కొనుక్కో గృహస్థాశ్రమానికి అన్నారు. అది పద్ధతి, గురుదక్షిణ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలో అంత ధర్మ అనుష్ఠానం చెయ్యాలి. కర్మలు ఏమేమి చెయ్యాలో నిత్య నైమిత్తిక కర్మలు అన్నీ చెయ్యడం, అతిథులకి సేవ చెయ్యడం, పూజ చేయడం, ఇంట్లో అన్నీ కూడా అమర్చుకోవడం, ఇవన్నీ చేయడం, పిల్లల్ని పైకి తీసుకురావడం, పిల్లలకు విద్యాభ్యాసం నేర్పించడం గృహస్థాశ్రమంలో, తల్లిదండ్రులని చూసుకోవడం, తాతలు కూడా ఉంటే చూసుకోవాలి వాళ్ళను కూడా, తాత అమ్మమ్మల్ని కూడా చూసుకోవాలి, వీళ్ళందరినీ చూసుకుంటూ ఒక 25 సంవత్సరాలు గృహస్థాశ్రమం. అప్పటికి ఎన్ని ఏళ్ళు వస్తాయి? 50 ఏళ్ళు వస్తాయి. 50 ఏళ్ళ తర్వాత ఏం చెప్పారు, 58 ఏళ్ళకు కాదురా రిటైర్మెంటు, 50 ఏళ్ళకే చాలు. అప్పటికి వాడి పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతారు, అప్పుడు నువ్వేం చేయాలి, రిటైర్ అవ్వాలి. అవి ఏం చేయాలంటే పిల్లలకు అప్పచెప్పేసి గృహస్థ బాధ్యతలన్నీ కూడా వాళ్ళే అన్నీ తీసుకురావడం చూసుకోవడం చేసుకుంటూ ఉంటే వీళ్ళేం చేయాలి, తల్లిదండ్రులు దేవాలయానికి వెళ్ళడం, భజన చేయడం, సంకీర్తనం చేయడం, జపం చేయడం, ధ్యానం చేయడం, దీన్ని వానప్రస్థ ఆశ్రమం అంటారు. వనం ప్రతి గచ్చతి ఇది వానప్రస్థి అన్నారు. లేకపోతే మన ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళ యొక్క విషయాల్లో తలదూర్చకుండా, ఏమి పట్టించుకోకుండా భగవత్ చింతనలో కాలం గడిపితే నీకు మంచిది, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి వానప్రస్థాశ్రమం పెట్టారు. బ్రహ్మచర్యాత్ గృహీ భవేత్ అన్నారు. అంటే బ్రహ్మచర్యాత్ గృహీ భవేత్, గృహీభూత్వా ప్రవ్రజేత్, గృహీభూత్వా వనీ భవేత్ అన్నాడు. వనీ భవేత్ అంటే వనానికి వెళ్ళాలి. గృహీభూత్వా వనీ భవేత్, వనీభూత్వా ప్రవ్రజేత్ అన్నాడు. అక్కడ 50 నుంచి 75 ఏళ్ళలోపు నీ ఉపాసన అంతా అయిన తర్వాత ఇంకా పూర్తి సన్యాసం అన్నమాట. ఎటువంటి సంబంధం లేదు భార్యతో కానీ పిల్లలతో కానీ, ఇంకెవ్వరితో ఉత్తరాలు రాయటం, ఎట్లా ఉన్నావు, ఏమిటి, బాగున్నావా, ఇలాంటివన్నీ రాయకూడదు. ఇంకా ఎవరితో సంబంధం లేదు, ఒకే ఒక్క లింక్ భగవంతుడితో, ఇంక దేనితోనూ లేదు, ఈశ్వరుడితోనే ఉంది, గురువుతో ఉంటుంది అంతే సంబంధం. సన్యాసం అది సన్యాసాశ్రమం అన్నారు. 75 నుంచి 100 సంవత్సరాల వరకు ఇది పద్ధతి. లేదంటావా, ఏమండి గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం ఇదంతా చాలా డిలే కార్యక్రమం, డిలే రిలే వద్దు, నేను స్ట్రైట్గానే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అన్నాడు. నీకెప్పుడైతే మనసులో వైరాగ్యం వచ్చేస్తుందో ఆ భగవంతుడే కావాలి నాకు అని నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలోనే కోరుకుంటే, నీ మనసు కనుక పరిపక్వత వస్తే నువ్వు సన్యాసం తీసుకోవచ్చు. ఎప్పుడు? 18 ఏళ్ళకే 20 ఏళ్ళకే నువ్వు సన్యాసం తీసుకోవచ్చు, 11 ఏళ్ళకు కూడా తీసుకోవచ్చు. అది నీ యొక్క అభిరుచిని బట్టి ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో ఉండే మనస్సు అయితే గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం, వానప్రస్థ, ఇదంతా సాధారణంగా అందరికీ. కానీ కొంతమంది మాత్రం చిన్న వయసులోనే భగవచ్చింతన అతిగా ఉంటుంది. భగవచ్చింతన, భగవద్ధ్యానం, ఆ వైరాగ్యం ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. అందుకని శాస్త్రం వాళ్ళకి అనుమతిస్తుంది. వాళ్ళకి మనస్సు పరిపక్వత వచ్చింది కనుక యదహరేమ విరజేత్, నీకు ఎప్పుడైతే వైరాగ్యం వచ్చేసిందో మనసులో, అంటే ఏమిటి, ఈ ప్రాపంచిక భోగాల మీద మనస్సు లేకుండా ఇష్టం లేకపోవడం, ఎప్పుడు గుడి వైపే ఉంటుంది మనస్సు, సినిమా వైపు ఉండదు, టీవీ వైపు ఉండదు, ఎప్పుడు సన్యాసుల వైపే పోతూ ఉంటాడు వెనకాల. ఇదేమిట్రా అంటే వాడి వాసన అట్లాంటిది, పూర్వజన్మ వాసన. యదహరేవ విరజేత్ తదహరేవ అప్పుడే ప్రవరజేత్, సన్యాసం తీసుకో. ఇప్పుడు అర్జునుడు ఏది ప్రధానం, సన్యాసం తీసుకుందామంటే గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయిపోయినాడు ఆల్రెడీ. సన్యాసాశ్రమం గురించి చెప్పు చెప్పు అంటున్నాడు. కృష్ణ పరమాత్మకి భయం, ఎక్కడ సన్యాసం గురించి చెప్తే వానప్రస్థాశ్రమానికి పోయి అక్కడి నుంచి అటు నుంచి అటే హిమాలయాలకు వెళ్ళిపోతాడేమో అని చెప్పి, నాయన సన్యాసాశ్రమం గురించి చెప్తాను అని చాలా చోట్ల 5వ అధ్యాయం నుంచి చెప్తూ వస్తున్నారు. నీకు సన్యాసాశ్రమంలో చేరే అర్హత లేదు అని. కనుక ఎవరికి అర్హత ఉంది, పరిపక్వత కావాలి, మానసిక పరిపక్వత కావాలి, వైరాగ్యం కావాలి, వివేకం కావాలి. అవి లేనివాడు సన్యాసం తీసుకోకూడదు. నేరుగా గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యాసం తీసుకుంటే ప్రమాదం. కనుక పద్ధతిగా 4 ఆశ్రమాలు పూర్తి చేసుకోవచ్చు, అందరూ సన్యాసం తీసుకోవచ్చు, చివరికి ఎవరు ఆపలేరు. ఇక్కడ సన్యాసం అంటే ఏమిటంటే కాషాయ వస్త్రాలు వేసుకోవడం అండి అంటే కాదు, మనసుకు సన్యాసం కావాలి. తలలు బోడులైనా తలపులు బోడులవునా అని చెప్పి అంటారు. సన్యాసం అనేటువంటిది ఇది బాహ్య సన్యాసం, దీన్ని ముఖ్య సన్యాసం అంటారు. ముఖ్య సన్యాసం అనేటువంటి ఆశ్రమ సన్యాసం, బాహ్యంగా కూడా అన్ని కర్మల్ని సన్యసించడం. సన్యాసికి ఆశ్రమ సన్యాసం తీసుకున్న వ్యక్తికి ఎటువంటి విధులు నిషేధాలు ఉండవు. ఈ యొక్క వ్రతం చేయాలి నువ్వు, ఈ పూజ చెయ్యాలి, ఈ యాగం చెయ్యాలి, ఈ యజ్ఞం చేయాలని చెప్పి విధి ఉండదు సన్యాసికి, ముఖ్య సన్యాసం తీసుకున్న వాళ్ళకి. ఈ ముఖ్య సన్యాసం, బాహ్య సన్యాసం అనేటువంటిది అవసరం. ఎందుకంటే ముఖ్య సన్యాసంలో 2 రకాలు. 1 వివిదిషా సన్యాసం, 2 విద్వత్ సన్యాసం అన్నారు. ముఖ్య సన్యాసంలోనే అంటే ఆశ్రమ సన్యాసం, కాషాయ వస్త్రం ధరించడం, అన్ని కర్మల్ని త్యాగం చేయడం, ఈ సన్యాసం ముఖ్య సన్యాసం. ఇందులో 2 రకాలు. వివిదిషా సన్యాసం అంటారు. 1, దేనికంటే వేదితుం ఇచ్ఛా వివిదిష, ఈ శాస్త్రంలో ఏం చెప్పబడింది అని తెలుసుకోవాలనే ఇచ్ఛతో ఈ గృహకృత్యాలన్నీ పెట్టుకుంటే మనకు చదవడానికి కుదరదు, బాధ్యతలు ఉంటాయి. గృహస్థాశ్రమంలో ఉంటే అతిథులు వస్తూ ఉంటారు, మామగారు, అత్తయ్యలు, పిన్నమ్మలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ మనం వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి రిసెప్షన్లకు వెళ్ళాలి, ఇవన్నీ అయ్యే పని కాదు. అందుకని చదవాలి అంటే నేనేం చేస్తాను, నాకు గృహస్థాశ్రమే వద్దు, బంధువులు వద్దు, బాంధవ్యం వద్దు అని చెప్పి వివిదిష అన్నారు. వేదితం ఇచ్చ అన్నారు. అదే వివాహం కాకపోతే ఇక స్వామిని తీసుకునే క్లాసులు అన్నిటికీ వెళ్ళొచ్చు కదా. ఇప్పుడైతే ఏదో ఒక్క క్లాసుకే వెళ్ళగలుగుతాం, ఎందుకంటే ఇంటి బాధ్యతలు ఉంటాయి కదా. ఇంటి బాధ్యతలు లేకపోతే ఆవిడ ఎక్కడికి, ఆవిడతో పాటే వెళ్ళిపోవచ్చు, హాయిగా చెప్పిన చోటల్లో ఉపన్యాసాలు వింటూ కూర్చోవచ్చు. కానీ అలా వినలేం కదా ఇప్పుడు. అందుకని ఇలా చదవాలని కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సన్యాసం తీసుకొని విద్యను అభ్యసిస్తారు. గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి ఇంకా అదే పని, 24 గంటలు చదువు, గురువుకు శుశ్రూష, చదువు, గురువుకు శుశ్రూష, అంటే కర్మలన్నింటినీ తగ్గించుకుంటారన్నమాట. చేయవలసినటువంటి విధులు అవన్నీ కూడా వాళ్ళకి బాధ్యతలు ఉండవు, ఎవరు అడగరు, పర్మిషన్ ఇచ్చేసింది శాస్త్రం. ఎందుకంటే చదువుకోవడానికి. దాన్నే వివిధిషా సన్యాసం అన్నారు. బాహ్య సన్యాసం తీసుకొని ఆంతరంగికంగా వైరాగ్యంతో నేను శాస్త్రం చదవాలి అనే ఉద్దేశంతో తీసుకున్న సన్యాసం ముఖ్య సన్యాసంలో ఒక రకం, జ్ఞానం కోసం. విద్వత్ సన్యాసం అంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం యొక్క ఫలాన్ని జీర్ణం చేసుకోవడం కోసం, జ్ఞాన నిష్ఠ కోసం సన్యాసం తీసుకుంటాడు. జ్ఞానం వచ్చేసింది, సన్యాసం తీసుకోకముందే జ్ఞానం వచ్చేసింది, చిన్న వయసులోనే జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా సన్యాసం ఎందుకు అంటే, సన్యాసం తీసుకుంటే ఎక్కువసేపు నిధిధ్యాసనం చేయవచ్చు, ఎక్కువసేపు అదే చింతన బ్రహ్మచింతనంలో ఉండవచ్చు, ఉంటే నాకు అందులో నిష్ట వచ్చేసి స్థితప్రజ్ఞత్వం వచ్చేస్తుందని చెప్పి విద్వత్ సన్యాసం అంటారు. యాజ్ఞవల్కుడు తీసుకున్నది విద్వత్ సన్యాసం. బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చే యాజ్ఞవల్కుడు తీసుకున్నటువంటిది విద్వత్ సన్యాసం. సో దీన్ని రెండింటిని ముఖ్య సన్యాసం అంటారు. ఈ సన్యాసానికి అందరూ అర్హులు కారు. దానికి ఐదు కారణాలు ఉన్నాయి. ఈ ముఖ్య సన్యాసానికి ఐదు కారణాలు చెప్పారు అందరూ అర్హులు కారు అని చెప్పడానికి. భగవద్గీత గృహస్థాశ్రమం వాళ్ళకి ప్రధానంగా చెప్పబడింది. ఉపనిషత్తులు అనేటువంటివి సన్యాసులకే చెప్పాలి. అందుకని 6వ అధ్యాయం 7వ అధ్యాయం దాకా చెప్పిన తర్వాత భగవద్గీత కొంచెం చూస్తాం, వీళ్ళు వస్తున్నారా క్లాసుకి అనిపిస్తే వీళ్ళందరూ కొంచెం ఆంతరంగికంగా వైరాగ్యం ఉంది అనిపించినప్పుడు ఉపనిషత్తులు మొదలు పెడతాం. అలాగే కదా మొదలుపెట్టాను. అందుకని మిగిలిన వాళ్ళు మిగిలినారు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినారు, దాంతో తెలిసిపోతుంది. అందుకని కొంత మానసికంగా ఆంతరంగికంగా భగవదిచ్ఛ ప్రాపంచికం మీద వైరాగ్యం ఉండాలి. ఏమిటి ప్రపంచం, ఎందుకు ఏముందండి ఇందులో అనేటువంటి కొంచెం వైరాగ్యం, పూర్తిగా కాదండి కొంచెం, అలా ఉన్నప్పుడు ఉపనిషత్తులు బోధిస్తారు. కనుక సన్యాసం అనేటువంటిది ఇది ముఖ్య సన్యాసం అన్నారు. గౌణ సన్యాసం అంటే ఏమిటి అని చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ముఖ్య సన్యాసం గురించి ఎక్కువ మాట్లాడితే అర్జునుడు ముఖ్య సన్యాసం తీసుకుంటానంటాడు. ఎందుకంటే అర్జునుడికి ఐదు కారణాలు ఆయన అక్కడక్కడక్కడ చెప్పారు. ఆ ఐదు కారణాలు ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ. ఎందుకు ఈ ముఖ్య సన్యాసం గురించి కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో చెప్పలేదు అంటే, మోక్షం పొందడానికి అది తప్పనిసరి కాదు. ఫస్ట్ పాయింట్, ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ అన్నారు. ఆత్మజ్ఞానం పొందడానికి బాహ్య సన్యాసం అంటే ముఖ్య సన్యాసం అవసరం లేదు, తప్పనిసరి కాదు. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అది ఉంటేనే మోక్షం వస్తుంది, మేము గృహస్థులం కదండి మాకే మోక్షం వస్తుంది, మీలాగా సన్యాసులు అయితే కదా మోక్షం వస్తుంది అనేది అట్లా ఏం కాదు అన్నారు. కృష్ణ పరమాత్మ గృహస్థుడే కదా, యాజ్ఞవల్కుడు గృహస్థుడే, ఋషులందరూ గృహస్థులే, కనుక తప్పనిసరి కాదు అన్నారు. రెండవది, ఎందుకు కృష్ణ పరమాత్మ సన్యాస ఆశ్రమాన్ని ముఖ్య సన్యాసాన్ని చెప్పలేదంటే, రెండవ కారణం అది కొన్ని సమస్యలతో కూడినటువంటిది, రిస్క్ అన్నమాట. చాలా కష్టసాధ్యమైనటువంటిది ఆ సన్యాస ఆశ్రమం అనేటువంటిది. ఇది వన్ వే ట్రాఫిక్, ఒకరు ఆ మార్గంలో పెడితే మళ్ళీ వెనక్కి రాలేరు. బ్రహ్మచర్య నుంచి గృహస్థుడు కావచ్చు, గృహస్థుడి నుంచి వానప్రస్థుడు కావచ్చు, సన్యాసం తీసుకున్న తర్వాత ఏమండి మా వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారండి అమ్మా నాన్న అని చెప్పి వెనక్కి వస్తారండి, కుదరదు, రాకూడదు, అది మహాపాపం. అందుకని వన్ వే ట్రాఫిక్, ఇట్లాగే వెళతాం, మళ్ళీ అటు నుంచి రావడానికి లేదు అంటే క్లోజ్ చేసిందనమాట టూ వే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోకి వెళ్ళే ముందు, వెనక్కి రావడానికి వీలు కాదు. దీన్ని రిస్క్తో కూడింది, చిక్కులతో కూడినటువంటిది అని అర్థం. మూడవ కారణం ఏమిటంటే, అర్జునుడికి ఇంకా మానసిక పరిపక్వత రాలేదు. ముఖ్య సన్యాసం తీసుకుండే అంత పరిపక్వత లేదు కనుక అర్జునుడికి ఆ సన్యాసం గురించి ప్రోత్సహించకూడదు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తారా, అది అవసరం లేదయ్యా, ఆ సన్యాసం అక్కర్నే లేదు, అసలు అది సన్యాసమే కాదంటున్నాడు ఆయన. నా నిరగ్నిర్ నచాక్రియ అన్నాడు. సన్యాసం అంటే ఏమిటంటే అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేవాడు సన్యాసి కాదు, అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినంత మాత్రాన సన్యాసి కాడు. నచ అక్రియ అంటే ఏ క్రియలు చేయకుండా ఏ బాధ్యతలు లేకుండా వెడినంత మాత్రాన సన్యాసి కాడు అని చెప్పి నిందించాడు కూడా కృష్ణ పరమాత్మ. దేనికోసం నిందించాడంటే నిందించడం కోసం నిందించలేదు, దానికంటే కూడా నేను ఒక మరి ఒక సన్యాసాన్ని గురించి చెప్పబోతున్నాను, అది చాలా విశిష్టమైనది అంటున్నారు. అది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు చెప్పబోతున్నారు శ్లోకాల్లో. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం రహస్యమైనటువంటి కారణం. కృష్ణ పరమాత్మకి దాని గురించి ముఖ్య సన్యాసం గురించి చెప్పేటువంటి స్టాండ్ లేదు, ఎందుకంటే ఆయన గృహస్థుడు కదా. సన్యాసి అయి ఉంటే సన్యాసాశ్రమం తీసుకొని చెప్పేవాడు, అర్జున నువ్వు కూడా సన్యాసాశ్రమం తీసుకొని చెప్పేవాడు. చెప్పడానికి ఇప్పుడు అర్జునుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడున్నాడు? గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసాశ్రమాన్ని ప్రోత్సహించగలడా? చేయలేడు. అది రహస్య కారణం. అర్జునుడికి పరిపక్వత లేదు, సరే కృష్ణ పరమాత్మ కూడా గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసాశ్రమం తీసుకోమని చెప్పి అనకూడదు కదా. ఎలాగైతే మనిషి సన్యాసాశ్రమంలో ఉండి మీరందరూ పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోండి అని చెప్పి ప్రోత్సహించదు, చేసుకోవాలనుకుంటే చేసుకో అని చెప్తామే కానీ చేసుకో చేసుకో అని చెప్పడం. అలా చెప్తే ఏమంటారు, మీరెందుకు చేసుకోలేదని అడుగుతారు. ఒకవేళ కృష్ణ పరమాత్మ సన్యాసం తీసుకోవాలన్నా అనుకో, నువ్వెందుకు తీసుకోలేదు అని అడిగితే పోతా, ఇద్దరం కలిసి వెళదాం ఋషికేశ్కి అని అడిగితే ఏం చేయాలి కృష్ణ పరమాత్మ? ఒకడు కాదు ఇద్దరు కాదు 16,000 మంది అక్కడ మహాగృహస్థుడు. అందుకని మళ్ళీ ఎక్కడ చిక్కొస్తుందో అని చెప్పి, నాయన అర్జున మన ఇద్దరికి సన్యాసం వద్దు, ఇదే హాయి మనకు, ఆశ్రమం వద్దు, ఈ శ్రమం చాలు అన్నాడు. ఆశ్రమం వద్దు మనకు, ఈ శ్రమం చాలు. అది విషయం అక్కడ. ఓకే, కనుక మనస్సు పరిపక్వత లేకుండా చూడండి, ఆంతరంగిక సన్యాసం తీసుకొని అంటే ఆంతరంగికంగా వైరాగ్యం ఉండి బాహ్య సన్యాసం తీసుకుంటే మంచిది, మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఆంతరంగికంగా సన్యాసం ఉండి మనసంతా సన్యాసం పూర్వకమైన మనస్సు, బాహ్య సన్యాసం తీసుకోకపోయినా పర్వాలేదు అది మంచిదే. మొదటిదేంటి, లోపల సన్యాసం బయట సన్యాసం, ఆంతర సన్యాసం బాహ్య సన్యాసం. రెండవది ఆంతర సన్యాసం, బయటికి తెలియడు సన్యాసి అని తెలియదు, బయటికి చూడటానికి గృహస్థుడు మహాగృహస్థ, కానీ లోపల దేని మీద అభిమానం కానీ రాగ ద్వేషం కానీ ఒక సన్యాసికి ఉండే మనస్సు ఉంటుంది ఆ వ్యక్తికి. ఆంతర సన్యాసం నో బాహ్య సన్యాసం, అది కూడా క్షేమం. మూడవది డేంజరస్, బాహ్య సన్యాసం తీసుకున్నాడు, ఆంతరంగా సన్యాసం కావలసినటువంటి మనస్సే లేదు, రాగ ద్వేషం కోపం తాపం లోపల అభిమానం దేహాభిమానం మమకారం ఇవన్నీ పెట్టుకొని బాహ్యంగా తీసుకున్నాడు అనుకోండి, కపట సన్యాసి అంటారు. చాలా ప్రమాదం అటువంటి వ్యక్తి వలన. కనుక ఆ సన్యాసం కంటే కూడా, సన్యాసాశ్రమం కంటే కూడా ఆంతర సన్యాసం మేలు అన్నారు. రెండవ శ్లోకం. ఇప్పుడు గౌణ సన్యాసం అంటే ఏమిటి అంటే, కర్మఫలాన్ని ఆశించకుండా తన కర్మలు చేస్తూ తన నిత్య నైమిత్తిక కర్మల విధులను అనుసరిస్తూ కర్మఫలాన్ని ఎదురు చూడకుండా ఏ వ్యక్తి అయితే తన కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాడో అది గౌణ సన్యాసం అన్నారు. గౌణ సన్యాసం, కర్మ ఫలమునందు ఆశ లేకుండా ఆసక్తి లేకుండా ఏ వ్యక్తి అయితే చేస్తాడో అతను కూడా సన్యాసే, కానీ గౌణ సన్యాసి. అటువంటి సన్యాసం ముఖ్యం. బాహ్య సన్యాసం ఉంటే లేకపోతే ఏమి, అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే మనం ఏదో చదువుకోవడం కోసం మనస్సు ఏకాగ్రత కోసం ఉపయోగపడుతుంది, అంతేకాని అర్జున మనకు ఈ సన్యాసం గౌణ సన్యాసం బెటర్ అన్నారు. మోక్షం రావడానికి ముఖ్యమైనది ఏంటి? బాహ్య సన్యాసమా? కాదు కదా. కర్మఫలాల్ని ఆశించకుండా ఉంటేనే కదా చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వస్తే కదా జ్ఞాన యోగ్యత వస్తుంది. జ్ఞాన యోగ్యత వస్తే కదా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే కదా మోక్షం. కనుక నీకు మోక్షం రావడానికి ఏం కావాలి? సన్యాసమా? కాదు కదా. కనుక నేను చెప్పిన మాట విను. ఏమిటంటే యుద్ధం చెయ్యి అంటున్నాడు. ఎలా యుద్ధం చెయ్యాలిట? రెండవ శ్లోకం. శ్రీ భగవాను వాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మా న త్యాజ్యమితి చాపరే. శ్రీ భగవాను వాచ, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు తన యొక్క అభిప్రాయాన్ని చెప్పే ముందే ఇతరుల అభిప్రాయాన్ని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. పండితులు దేన్ని సన్యాసం అని అంటారు, మీమాంసకులు దేన్ని సన్యాసం అని పిలుస్తారు, జ్ఞానులు దేన్ని సన్యాసం అని పిలుస్తారు, వాళ్ళ ఉద్దేశం చెప్పి తర్వాత తన నిశ్చయాన్ని చెప్పబోతున్నారు నాలుగవ శ్లోకంలో. ఇప్పుడు ఈ రెండు శ్లోకాల్లో కూడా పండితుల యొక్క, వివేకుల యొక్క, జ్ఞానుల యొక్క అభిప్రాయం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటి అది అంటే, మొదటి రకం మనుషులు ఏం చెప్తారు వాళ్ళెవరు అంటే కవయః అన్నారు, పండితులు అన్నారు. కవయః విదుః, పండితులు విదుః తెలుసుకొని ఉన్నారు సన్యాసం అంటే ఇది అని. వాళ్ళకి తెలిసిన సన్యాసం ఏమిటి? వాళ్ళు ఏం చెప్తారు? కవయః. కవయః అంటే పోయిట్రీ రాసేవాళ్ళు కాదు, కవి అంటే కావ్యాన్ని రాసేవాళ్ళని కాదు, పండితులు అంటే శాస్త్రాన్ని చదివిన వాళ్ళు అని అర్థం. విద్యావంతులు ఉన్నారు పండితులు. వాళ్ళు ఈ విధంగా తెలుసుకున్నారు సన్యాసాన్ని. ఏమని? కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం ఇతి విదుహు ఉన్నారు. మొదటి రకం ఇది, ఫస్ట్ కేటగిరీ. ఏం చెప్తారు వీళ్ళు? కామ్యానాం కర్మణాం. కామ్యానాం అంటే స్వర్గాది ఫలాలను ఇచ్చేటటువంటి కామ్యకర్మలు, అశ్వమేధం, జ్యోతిష్ఠోమయాగం, పుత్రకామేష్టి యాగం, ఇవన్నీ ఏమిస్తాయి? స్వర్గాన్ని ఇస్తాయి. పుత్రుడు దేనికంటే పున్నామ నరకాన్ని నుంచి రక్షించేవాడు పుత్రుడు. పున్నామ నరకాత్రాయతే ఇది పుత్రః సుపుత్రః అన్నారు. పుత్ర అంటే ఏమిటి అర్థం? పున్నామ నరకాత్ త్రాయతే. అందుకని కొడుకు గనక ఉంటే నరకం నుంచి బయటపడతాడు ఆ తండ్రి అనేటువంటి నమ్మకం శాస్త్రంలో చెప్పబడింది. అందుకని స్వర్గం వెళ్ళడం కోసం, నరకానికి వెళ్ళడం ఉండడం కోసం పుత్రైషణ, పుత్రుడు కావాలి కావాలని చెప్పి నేను ఏం యాగం చేస్తాడు? పుత్రకామేష్టి యాగం. ఎవరు చేయాలి పుత్రకామేష్టి యాగం? పుత్రుడు లేనివాడు చేస్తాడు పుత్రకామేష్టి యాగం. కుచేలుడు చేస్తాడా? కుచేలుడికి ఎంతమంది పిల్లలు? కుచేలుడు చేయక్కర్లేదు. ఇప్పుడు పుత్రకామేష్టి యాగాలన్నీ చేస్తే అరెస్ట్ చేస్తారు. యాగం చేయడమా ఏమన్నా పిల్లల్ని కనకపోతే సర్టిఫికేట్ ఇస్తారు ఈ రోజుల్లో. పుత్రకామేష్టి ఇవన్నీ కూడా, అశ్వమేధ యాగం చేయడం, ఇటువంటి యాగాలన్నీ చేస్తే దేనికంటే స్వర్గానికి వెళ్ళడానికి. ఇవన్నీ కామ్యకర్మలు అంటారు. ఈ కామ్యకర్మలు చెయ్యకుండా ఉండడం న్యాసం, కామ్యానాం కర్మణాం ఇటువంటి కర్మలు. ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి అముత్ర ఆలోకాలను పొందాలనుకునేటటువంటి కోరికతో ఏ యాగాలైతే చేస్తాడో, యజ్ఞాలైతే చేస్తాడో, హోమాలు చేస్తాడో, అవన్నీ కామ్యకర్మలు. వాటిని వదిలిపెట్టడమే సన్యాసం అని కవులు చెప్తారు, పండితులు చెప్తారు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయః విదుః. సన్యాసం న్యాసం కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం ఇది విధు. న్యాసం అన్న సన్యాసం అన్న ఒకటే. న్యాసం అన్న అందులో సం విసర్గ ఉపసర్గ లేదు, నీ ప్లస్ అస్సుదా ఉంది అక్కడ కదా. ఇప్పుడు సన్యాసంలో సం ప్లస్ నీ ప్లస్ అస్, సమ్ లేకపోయినా పర్వాలేదు. న్యాసం అన్న సన్యాసం అన్న ఒక్కటే. తర్వాత రెండవ రకం వ్యక్తులు విచక్షణాహ అన్నారు. విచక్షణాహ శాస్త్రకుశలాహ అని అర్థం. విచక్షణాహ అంటే జ్ఞానులు, జ్ఞానం పొందిన వాళ్ళు. కుశలాహ వీళ్ళేం చెప్తారు, ప్రాహుః వీళ్ళు ప్రకటించారట సన్యాసం అంటే ఇది అని, వాళ్ళ ఉద్దేశం అని అర్థం. సర్వకర్మ ఫలత్యాగం, సర్వకర్మ ఫలత్యాగం త్యాగం ఇది ప్రాహుః అన్నారు. త్యాగం గురించి కూడా చెప్పమన్నాడు అర్జునుడు. నాకు త్యాగం గురించి చెప్పు, సన్యాసం గురించి చెప్పు అన్నాడు. త్యాగం అంటే అన్ని కర్మఫలాలని సన్యసించడమే త్యాగం అని చెప్పి జ్ఞానులు చెప్తారు. కామ్యకర్మలన్నీ సన్యసించడమే సన్యాసం అని పండితులు చెప్తారు. వీళ్ళే కాదు, ఇంకో మూడు రకం ఉన్నారు. వాళ్ళెవరు తెలుసా? వాళ్ళేం చెప్తారు? ఏకే అంటే మరొకరు, మరొక రకమైనటువంటి మనుషులు ఇంకొకరు. ఏకే కొందరు, ఎవరు వాళ్ళు అంటే మనీషిణః పండితులు. వీళ్ళు మనీషిణః అంటే మనీషా అస్య అస్తి ఇది మనీషి, జ్ఞానం ఉన్నవాళ్ళు. జ్ఞానం అంటే ఏమిటి? శాస్త్ర జ్ఞానం. పండితులు సాంఖ్యవాదులు అని అర్థం. సాంఖ్యవాదులు వీళ్ళేం చెప్తారంటే, మనీషిణః అంటే ఆలోచనాపరులు అని అర్థం. థింకర్స్, సమ్ థింకర్స్ అంటారు. కొంతమంది ఆలోచనాపరులు ప్రాహుః చెప్తారు. ఏమని? కర్మ దోషవత్ త్యాజ్యం ఇది. కర్మని దోషంగా భావించి వదిలిపెట్టడమే సన్యాసం అన్నారు. ఈ కర్మ చేస్తే ఇది నన్ను బంధిస్తుంది, దీనివల్ల నేను సంసారంలో పడతాను, ఈ కర్మ నేను చెయ్యకూడదు, అందుకని అన్ని కర్మను వదిలిపెట్టడమే సన్యాసం అని చెప్పి వీళ్ళు చెప్తారట. అన్ని కర్మ వదిలిపెట్టేసి, ఎందుకంటే కర్మ బంధిస్తుంది కదా మనిషిని, అందుకని వదిలిపెట్టేయమని చెప్పి వీళ్ళు చెప్తారు అన్నారు. కర్మణా బధ్యతే జంతుః అన్నారు. జంతుః అంటే కుక్క నక్క పిల్లి కాదు, మనిషి, రెండు కాళ్ళ పశువు మనిషి. ఎందుకండి మనల్ని జంతువు అన్నారు అంటే, ఎందుకన్నారో తెలుసా? జాయతే ఇది జంతువు, ఏదైతే పుడుతుందో అది జంతువు. మనందరం పుట్టాం కదా, కనుక రెండు కాళ్ళ పశువు అని అర్థం, జంతువు అని అర్థం. అందుకని జంతువు అంటే ఏదో తప్పుగా అనుకోవద్దు. జంతువు అంటే జాయతే ఇది జంతువు, పుట్టిన దాన్ని జంతువు అని పిలుస్తారు. కనుక కర్మణ బధ్యతే జంతుః, కర్మ చేయడం వల్ల బంధింపబడతాడు, ఆ కర్మల వల్ల పుణ్యపాపం వస్తుంది, పుణ్యపాపాలు వస్తే మళ్ళీ నీకు మళ్ళీ జన్మ మరణం ఉంటాయి. కనుక కర్మలు చెయ్యవాకు, చెయ్యకుండా ఉండడమే సన్యాసం అని కొంతమంది చెప్తారు అర్జున. వీళ్ళు మూడో రకం. ఎన్ని రకాలు చూడండి, మనకు సన్యాసం అర్థం కాక మనం తికమక పడుతూ ఉంటే ఇన్ని రకాల ఇక్కడ. అంటే నాలుగో రకం వాళ్ళు ఏం చెప్తారు? యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం, యజ్ఞం కర్మని వదిలిపెట్టకూడదు, యజ్ఞ కర్మల్ని వదిలిపెట్టకూడదు, అది సన్యాసం కాదు. దానం దాన కర్మని వదిలిపెట్టకూడదు. పైన శ్లోకం మొదటి లైన్ వాళ్ళు ఏం చెప్పారు? అన్నీ వదిలిపెట్టు అన్నాడు. దానం చేస్తే పుణ్యం వస్తుంది, యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది, అవన్నీ చేయకపోతే పాపం వస్తుంది. అందుకని చెయ్యడం ఉండకపోవడం ఇవన్నీ అక్కర్లేదు, అసలు పూర్తిగా వదిలిపెట్టేసి. తప్పుగా చేస్తే పాపం వస్తుంది, సరిగ్గా చేయకపోతే పాపం వస్తుంది కదా, ఇవన్నీ ఎందుకు? అసలు పూర్తిగా అసలు దాని పక్క పోకుండా ఉంటే మంచిది. ఇప్పుడు వాళ్ళు అవే కదా చేస్తున్నారు. వీడు సన్యాసులు అంటే ఇప్పుడున్న వాళ్ళే సన్యాసులు నిజంగా. ఏమిటంటే ఎప్పుడూ వదిలిపెట్టేశానండి అన్నాడు. యజ్ఞాలు యాగాలు ఏమిటండి, ఏకాదశి ద్వాదశి వ్రతాలే వదిలిపెడితే నేను ఇప్పుడు, ఉపవాసం అంటే కూడా ఏమిటో తెలియదు జనానికి ఇప్పుడు. ఎక్కడ ఉపవాసం ఉంటామండి, అన్ని కంటి ముందు కనపడుతూ ఉంటే తినకుండా ఎట్లా ఉంటామన్నారు. అందుకని ఈ రోజుల వాళ్ళకి చాలా సహజం సన్యాసం. ఏ సన్యాసం? కర్మ సన్యాసం. సో నాలుగవ రకం వాళ్ళు ఏం చెప్పారంటే, యజ్ఞ కర్మల్ని వదిలిపెట్టకూడదు, దాన కర్మల్ని వదిలిపెట్టకూడదు, తపఃకర్మల్ని వదిలిపెట్టకూడదు, నత్యాజ్యం అని వాళ్ళు చెప్పారు. అంటే ఏమిటి? అది వదిలిపెట్టడం సన్యాసం కాదు అని అర్థం. నత్యాజ్యం అంటే వదిలిపెట్టకూడదు అని అపరే అంటే మరికొందరు చెప్పారు అని చెప్తున్నారు. మరికొందరు మీమాంసకులు అని అర్థం. వీళ్ళేం చెప్తారు తెలుసా మీమాంసకులు? యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం నిత్య నైమిత్తిక కర్మలు ఇవన్నీ ఇవి చేశావు, చేయకపోతే నీకు ప్రత్యవాయ పాపం వస్తుంది అంటాడు వాడు. ఈ మీమాంసకులు ఈ రెండో లైన్లో మూడో శ్లోకంలో చెప్పిన వాళ్ళు, నాలుగో రకం వాళ్ళు, వాళ్ళని మీమాంసకులు అంటారు. వాళ్ళేం చెప్తారంటే, నిత్య నైమిత్తిక కర్మలు అన్నీ చెయ్యాలి, చేస్తే నిన్ను బంధిస్తుంది అంటున్నాడు కదా మొదటి మూడో శ్లోకంలో మొదటి లైన్లో. బంధించదు అన్నాడు. అదేమిట్రయ్యా, చేస్తే బంధించకుండా ఎట్టుంటుంది, పుణ్యం పాపం రాదా అంటే పుణ్యము రాదు పాపము రాదు అన్నాడు. పుణ్యం రాదన్నాడు, పాపం రాదని చెప్పలేదు, పుణ్యం రాదు అని చెప్పాడు. పుణ్యఫలం రాదు అన్నాడు. పుణ్యఫలం వస్తే కదా నీకు మంచి జన్మ వస్తుంది, పుణ్యఫలం రాదు అన్నాడు. దానివల్ల ఫలమే లేదు అన్నాడు. చెయ్యడం వల్ల ఫలమే లేదు. మరి ఏముంటుందంటే పాపం రాదు అన్నాడు. చెయ్యడం వల్ల పాపం రాదు అన్నారు. మరి చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది అన్నాడు. చేయకపోతే పాపం వస్తుంది, ఒమిషన్ అంటే పాపం వస్తుంది, ప్రత్యవాయ పాపం. చేస్తే పుణ్యం రాదు. ఇదేమిట్రా అంటే, చేస్తే పుణ్యం రాదుట, చేయకపోతే పాపం వస్తుందిట. ఇది నాలుగో రకం వాళ్ళు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారు? ఈ నాలుగు రకాల కంటే కూడా వేరైనటువంటిది ఆయన ఏదో చెప్పబోతున్నారు. దాని దేనికి దగ్గరగా ఉంటుందంటే, మొదటి రెండవ శ్లోకంలో రెండో లైన్కి దగ్గరగా ఉంటుంది ఆయన చెప్పేది. నాలుగులో ఏదో ఒకటి ఉండాలి కదా కృష్ణ పరమాత్మ చెప్పేది. కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, యజ్ఞదాన తపకర్మ చేస్తే ఫలం లేకుండా ఉండదు, ఫలం ఉంటుంది అన్నాడు. ఫలం ఉంటుంది, ఆ ఫలం బంధించదైతే. చూడండి ఎంత సూక్ష్మం ఉందంటే, అక్కడ మూడో లైన్లో మొదటి లైన్లో ఏం చెప్పారు? మూడో శ్లోకంలో కర్మలు బంధిస్తాయని చెప్పాడు. మూడో లైన్లో సెకండ్ లైన్లో మూడో శ్లోకం సెకండ్ లైన్ ఏం చెప్పాడు? కర్మను వదిలిపెట్టకూడదు, చెయ్యాల్సిందే, చేసినా కూడా నిన్ను బంధించదు, ఎందుకంటే అవి ఫలమునివ్వవు అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కర్మలు చేస్తాము అవి బంధించవు, చేసిన తర్వాత ఫలాన్ని ఇస్తుంది, ఆ ఫలం బంధించే ఫలం కాదు. ఎటువంటి ఫలం అంటే చిత్తశుద్ధినిచ్చేటటువంటి ఫలం. చిత్తశుద్ధినిచ్చే ఫలం వస్తుంది, దానివల్ల బంధింపబడాడు మనిషి. చిత్తశుద్ధినిచ్చే ఫలం వస్తుంది కనుక, ఎలా వచ్చింది చిత్తశుద్ధి? కర్మ ఫలాన్ని త్యాగం చేసి కర్మ చేస్తే అది బంధించదు, ఇతనికి చిత్తశుద్ధి ఇస్తుంది. చేయకపోవడం వల్ల పాపము రాదు, చేసినందువల్ల బంధనము ఉండదు, చేసినందువల్ల ఫలాన్ని వదిలిపెట్టడం వల్ల, ఆ యొక్క ఫలం లేకుండా చేయడం వల్ల, నిష్కామతయా చేయడం వల్ల ఇతనికి చిత్తశుద్ధి రావడం వల్ల మోక్షం వస్తుంది అని చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ నాలుగవ శ్లోకంలో. చాలా క్లిష్టమైనటువంటి సమస్య సమాజంలో. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి? నేను త్యాగం చేశానంటాడు. ఏం చేసేవరా త్యాగం అంటే? 4వ శ్లోకం.
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా, త్యాగో హి పురుషం వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం.
భరత సత్తమ, ఓ అర్జున, సత్ అంటే మంచి అని అర్థం, గుడ్. భరత వంశంలో మంచివాడా అని అర్థం. భరతవర్షంలో చాలామంది పుట్టారు, కానీ వాళ్ళందరిలోకంటే కూడా మంచివాడు ఎవరు? అర్జునుడు. భరత సత్తమా అన సత్, సత్తరహ సత్తమహ అంటే శ్రేష్ఠుడు అని అర్థం. సూపర్లేటివ్ డిగ్రీ సత్తమహ అన్నారు. తరతమ అంటారు చూసారా, తరతమ భేదాలు అంటే తమ అంటే సుపీరియర్ మోస్ట్ అని అర్థం. శ్రేష్టమైనటువంటి వాడా భరత వంశంలో భరత సత్తమ. ఇది ఒకేసారి ఉపయోగిస్తాడు కృష్ణ పరమాత్మ. ఏ అర్జున, ధనంజయ అనేటువంటిది చాలాసార్లు ఉపయోగించారు కృష్ణ, కానీ భరత సత్తమ అనేటువంటిది ఇక్కడ ఒకచోటే అనుకుంటాను ఉపయోగించింది. శృణు మే నిశ్చితం, నిశ్చయం శృణు. నా యొక్క నిశ్చయాన్ని, నా సిద్ధాంతాన్ని, వాళ్ళందరూ సిద్ధాంతం చెప్పాను కదా, ఇప్పుడు నీకు 4 సిద్ధాంతాలు చెప్పాను, నా సిద్ధాంతం కూడా విను మరి అని అంటున్నాడు. వెరడిక్ట్ అంటారు, మై నిర్ణయం అన్నారు. నా నిర్ణయాన్ని కూడా నువ్వు వినవలసినది. శృణు ఆజ్ఞాపిస్తున్నాడు, విను అంటే చెవు పట్టుకున్నాడు, వెళ్ళవాకు విను అన్నారు. చాలా ఇక్కడ గురు శిష్యులు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ బంధువులు కదా, అత్త కొడుకే కదా, అత్త కొడుకే కదా అని చెప్పి ఎన్ని చోట్ల గౌరవించాడో చూసారా అర్జునుడు కృష్ణుణ్ణి. మర్చిపోయినాడు తన యొక్క బంధువు అనే విషయాన్ని మర్చిపోయినాడు. ఎప్పుడైతే శిష్యస్నేహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు, నేను శిష్యుణ్ణి, నేను నీకు శరణాగతుని అవుతున్నాను, నన్ను రక్షించవలసిందని ఎప్పుడైతే అడిగాడో అర్జునుడు, కృష్ణ పరమాత్మ ఆ స్థితికి వెళ్ళిపోయినాడు గురుస్థానానికి. అందుకని మనకు మంచి మాటలు ఎవరైనా చెప్తూ ఉంటే వాళ్ళని గౌరవంతో భావించడం మంచిది ఎప్పుడైనా సరే. ఆ బాంధవ్యం కానీ అవేమీ పెట్టుకోకూడదు. విషయం వినేటప్పుడు ఆ వ్యక్తిని పరమాత్మ దృష్టితో, భగవంతుడి దృష్టితో భావించాలి, కానీ సామాన్యమైనటువంటి మానవుడిగా చింతన చేయకూడదు. సామాన్యమైన మానవుడిగా చింతన చేస్తూ మనం విన్నామంటే ఎట్లా ఉంటుంది, మనకు అబ్బేది కూడా అట్లాగే అబ్బుతుంది కదా. మనం మంచి ఉన్నతమైన దృక్పథంతో వింటూ ఆ వ్యక్తికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి, ఆ విషయానికి ఇచ్చి విన్నామంటే మనకు అది ఎంత ఉపయోగాన్ని ఇస్తుంది, ఎంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఏ భావంతో అయితే, ఉన్నతమైన భావంతో వింటావో ఆ యొక్క విషయం విలువ కూడా పెరిగిపోతుంది. విషయం విలువ ఉన్నప్పటికీ కూడా నీకు విలువ తెలియదు అనుకో, ఆ విషయం యొక్క విలువ అయ్యో ఇంతటి గొప్పది అని చెప్పి విలువ లేకుండా విన్నావంటే విని ఏం ప్రయోజనం కదా. చేతికి ఉంగరం పెట్టుకున్నావు, ఆ ఉంగరం విలువ ఇంతని తెలియనప్పుడు అది 1,00,000 రూపాయలు చేసేటటువంటి రాయి. వీడు అనుకుంటున్నాడు 500 వస్తుందేమో అనుకుంటున్నాడు, అది ఎక్కడికో తీసుకెళ్ళాడు షాపులోకి, ఇస్తే నేను నాకు ఒక 500 ఇస్తావన్నాడు. 500 ఏమిటి, 5,000 ఇస్తాను ఇవ్వు అన్నాడు వాడు కొట్టువాడు. అప్పుడు 5,000 ఇస్తావా అని చెప్పి 5,000 తీసుకుని వచ్చాడు. 5,000 కాదు, 5,00,000 చేస్తుంది ఆ ఉంగరం. 500,000 ఉంగరాన్ని 5,000 తెచ్చుకున్నాడు, ఇచ్చేశాడు. విలువ లేని వాడి చేతిలో ఉంటే అట్లాగే ఉంటుంది. ఆ వ్యాపారికి, వజ్రాల వ్యాపారికి విలువ తెలుసు, 5 లక్షలు ఏమిటి, 5 కోట్లు చేస్తుంది అది. కొంతమందికి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి కానీ కొన్ని విషయాలు కానీ వ్యక్తుల విలువలు కూడా తెలియదు వాళ్ళకి. విలువ తెలుసుకున్న వాడికి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువు మన దగ్గరికి ఉన్నప్పటికీ కూడా భగవద్గీత, విలువైనటువంటి భగవద్గీత మన చేతిలో ఉన్నా కూడా మనకు దాని విలువ గనక గ్రహించడానికి మనం గనక ప్రయత్నించకపోతే దాని విలువ మరుగున పడిపోతుంది, మరుగున పడిపోతుంది. అందుకని విలువ తెలుసుకున్న వాడి ముందే ఏదైనా రాణిస్తుంది. ఒక వ్యక్తి విలువ కానీ, ఒక పుస్తకం విలువ కానీ, ఒక వజ్రపు విలువ కానీ ఏదైనా సరే లేకపోతే రాణించదు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నిశ్చయం మే నిశ్చయం శృణు అన్నారు. నా యొక్క సిద్ధాంతాన్ని వినవలసినది. దేని గురించి అంటే తత్ర ఆ త్యాగ విషయమునందు, త్యాగ విషయమునందు నా యొక్క నిర్ణయాన్ని వినవలసినది అన్నారు. సన్యాసం గురించి చెప్పమంటే త్యాగం చెప్తామేమిటి? ఎందుకు చెప్తున్నాడో తర్వాత అర్థమవుతుంది మనకు. అది సస్పెన్స్. నిజంగా సస్పెన్స్ అని చెప్తాను, ఆగను నేను అంతవరకు కూడా. త్యాగం సన్యాసం వేరు కాదు. త్యాగమే సన్యాసంగా మార్పు చెందుతుంది. త్యాగం చెయ్యని వాడు సన్యాసి కాలేడు. ప్రతి సన్యాసి త్యాగి. త్యాగులందరూ సన్యాసులు కాదు. కానీ త్యాగంతో మొదలుపెట్టి త్యాగం చేస్తూ చేస్తూ ఉంటే సన్యాసం అయిపోతుంది. అదే త్యాగమే సన్యాసంగా మారుతుంది. కనుక త్యాగాన్ని ఆచరించు ముందు, తర్వాత సన్యాసం అదే అర్థమవుతుంది నీకు అని అర్థం. ఏం చెప్తున్నారు, త్యాగహి సంప్రకీర్తితః. త్యాగం అనేటువంటి దాని గురించి విను. ఈ త్యాగం 3 రకాలని చెప్పబడినది. హే పురుషం వ్యాఘ్ర, ఆయన 3 సంబోధనలు చేస్తే ఈయన 2 సంబోధనలు చేస్తున్నారు. భరత సత్తమ, తర్వాత పురుష వ్యాఘ్ర. వ్యాఘ్రం అంటే పులి. సన్యాసాన్ని గురించి మాట్లాడుతుంటే పులి ఎక్కడి నుంచి వచ్చిందన్న? వ్యాఘ్రం అంటే పులి. పురుష వ్యాఘ్ర అంటే మనుషులలో పులివాంటి వాడు అన్నాడు. పంజాబ్ కేసరి అంటారు చూసారా, పంజాబ్ కేసరి గుర్తున్నాడా? మనకి కేసరి తెలుసండి, పంజాబ్ కేసరి, ఆంధ్ర కేసరి, టంగుటూరి. అమ్మా, ఇప్పుడుతో అయిపోతుంది ఈ జనరేషన్తో. ఆయన టంగుటూరి ఎక్కడ ఉంటారో కూడా తెలియదు నెక్స్ట్ జనరేషన్కి. ఆయన గురించి పాఠాలు ఉండేవి మనకి చిన్నప్పుడు, ఆంధ్రకేశరి అని. అంటే పురుష వ్యాఘ్ర, పురుషులలో శ్రేష్ఠుడా, రత్నం లాంటి వాడు అని అర్థం. త్యాగాన్ని గురించి విను. ఏమిటా త్యాగం అంటే, ఈ త్యాగం 3 విధాలుగా చెప్పబడింది. త్రివిధం అన్నారు. 3 రకాలైనటువంటి త్యాగాలు ఉన్నాయట. ఏమిటి అంటే, అది చెప్పబోతున్నారు తర్వాత. ఆ 3 త్యాగాలు మీకు తెలుసు, సాత్విక త్యాగం, రాజసిక త్యాగం, తామసిక త్యాగం. అది చెప్పబోయే ముందు ఇంకొక హింట్ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏమిటది అంటే, యజ్ఞదాన తప, చదివామా శ్లోకం? చదవాలి. 5వ శ్లోకం 2, 3 చదివాం, 4, 5. ఓకే, కనెక్షన్ ఉంది అందుకని 2 కలిపి చదివాను. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం. 3వ శ్లోకంలో 2వ లైన్లో యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం అని వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఎంత తెలుసా? ఫలం ఇవ్వదనే ఉద్దేశం. ఫలం ఇవ్వదు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు తెలుసా? చెయ్యాలి, ఫలం ఇస్తుంది అన్నారు. అది కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. కార్యమేవ తత్ అది చెయ్యవలసినదే. మన ఇంట్లో చేసేటటువంటి పంచమహాయజ్ఞాలు కూడా ఉన్నాయి కదా, అవి చెయ్యవలసినవి, తప్పనిసరిగా నిత్య నైమిత్తిక కర్మ అంటారు. చెయ్యవలసినటువంటివే ఇవన్నీ కూడా. దేనికి? యజ్ఞదాన తపకర్మ తప మనీషిణాం పావనాని ఏవ, మనుషుల్ని అవి పవిత్రులుగా చేస్తాయి అన్నారు. అవి శుద్ధికరమైన శుద్ధికరంగా చేస్తాయి మనిషిని. శోధకం అన్నారు, చిత్త శోధకం ముక్తి సాధకం అన్నారు. కర్మ అనేటువంటిది చిత్తాన్ని మనస్సుని శుద్ధి చేస్తుంది అన్నారు. చిత్తశోధకం కర్మ అది పావనాన్ని అంటే పవిత్రులైపోతారు. పవిత్రులైపోతారేమంటే అశుద్ధం పోతుంది అంటే అంతఃకరణ శుద్ధి వస్తుంది అన్నారు. యజ్ఞదాన తపకర్మ పావనాన్ని మనీషిణ మనుషుల్ని పవిత్రులుగా చేస్తాయి ఈ పంచమహాయజ్ఞాలు అనేటువంటివి. అందుకని మనం విధులు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నారు. ఆరవ శ్లోకం.
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం.
యజ్ఞదాన తపకర్మ తప్పకుండా చెయ్యాల్సిందే, అవి చేస్తేనే మనిషి పవిత్రుడవుతాడు అన్నాడు. సరే పవిత్రుడవుతాడు ఎలా చెయ్యాలి అని సందేహం వచ్చిందనుకో నీకు, విను అంటున్నాడు. ఏమిటది? సంగం త్యక్త్వా ఆసక్తిని వదిలిపెట్టి చెయ్యాలి. దేని మీద ఆసక్తిని వదిలిపెట్టి చెయ్యాలి అంటే ఫలాని, ఏతాని కర్మాణి ఫలాని, కర్మలు చేసేటప్పుడు వాటి మీద అనురాగం, వాటి మీద అంటే వాటి వల్ల వచ్చే ఫలం మీద అనురాగాన్ని ఆసక్తిని పెట్టుకోకుండా వాటిని త్యక్త్వా సంగం. ఫలాని ఏతాని కర్మాణి అపితు కర్తవ్యాన్ని, ఎటువంటి పనులు చేయాలి, కర్తవ్యం చేయాలి, ఆ కర్తవ్యం చేసేటప్పుడు దానివల్ల వచ్చే ఫలం మీద ఆసక్తి లేకుండా చేయాలి. మరి ఫలం రాదా అంటే ఆసక్తి లేకుండా చేసినా కూడా ఫలం వస్తుంది, అది నిన్ను పవిత్రుణ్ణి చేస్తుంది అన్నారు. నువ్వు వద్దన్నా ఫలం వచ్చి తీరుతుంది, నువ్వు వద్దన్నప్పుడు వచ్చే ఫలం మంచిది నాయన, నీకు నువ్వు కావాలనుకునే ఫలం నీకు మంచి చెయ్యదు అన్నాడు. ఇది చాలా కష్టం కదా. ఫలాన్ని ఆశించకుండా చేశాడు అంటే మనిషి పవిత్రుడైపోతాడు. పవిత్రుడవడం అంటే ఏమిటంటే భగవద్గీత వినాలనే బుద్ధి వస్తుంది. అది అర్థమైందా? భగవద్గీత ఏమిటి నవ్వుతారు, సంతోషమే కదా, సంతోషకరమైన వార్తే కదా. భగవద్గీత వినాలి అనేటువంటి మనస్సు కలగడమే అది శుద్ధమైనటువంటి మనస్సు. అలా ఎందుకైంది అంటే ఈ జన్మలోనూ ఏ జన్మలోనూ మీరు ఫలాన్ని ఆశించకుండా కొన్ని కర్మలు చేశారు. అలా చేయడం వల్లనే ఈ యొక్క జ్ఞాన యోగ్యత కలిగింది. కృష్ణ పరమాత్మ చెప్పాడు, నేను చెప్పలేదండి. చూసారా, నేను ఎప్పటి నుంచో చెప్తున్న మొదటి చాప్టర్ నుంచి, ఇప్పుడు వినండి. ఇక్కడ భావనాని మనీషిణామని చెప్పి కర్మఫలాలని వదిలిపెట్టి వాటి యందు ఆసక్తిని వదిలిపెట్టి చేస్తే మే నిశ్చితం ఉత్తమం మతం, ఈ యొక్క నా యొక్క నిర్ణయం, నా ఈ అభిప్రాయం, స్థిరమైనటువంటి అభిప్రాయం, శ్రేష్టమైనటువంటి నిశ్చయం ఉత్తమమైనటువంటి నిశ్చయం ఏమిటది? ప్రతి వాళ్ళు యజ్ఞ యాగ దాన తపకర్మలు చెయ్యాలి. గుళ్ళకు వెళ్ళడం, పూజలు చేయడం, జపం చేయడం, ధ్యానం చేయడం చెయ్యాలి, వదిలిపెట్టకూడదు. అవి బంధిస్తాయా అంటే బంధించవు. ఫలాన్ని ఇస్తాయి కదా అంటే ఇవ్వవు, ఇచ్చినా కూడా అవి బంధించవు. ఎటువంటి కర్మ ఫలాలు ఇవ్వవు అంటే నువ్వు ఆశించకుండా ఉంటే ఆ కర్మ ఫలాన్ని అవి నీకు చిత్తశుద్ధిని ఇచ్చేసి వెళ్ళిపోతాయి, నిన్ను బంధించవు, అవి నీకు మోక్షప్రదాలుగా ఉపయోగపడతాయి, కనుక చెయ్యాలి అన్నారు. ఇప్పుడు అర్థమైందా త్యాగం అంటే ఏమిటో? కర్మఫలాన్ని వదిలిపెట్టి చెయ్యడమే త్యాగం, అదే నిజమైన సన్యాసం. అది కృష్ణ పరమాత్మ ఉద్దేశం, అది నిజమైన సన్యాసం. అలా చేసిన వాడే నిజమైన సన్యాసి, ఆంతరంగికమైనటువంటి సన్యాసి. ఆంతరంగికమైన సన్యాసమే సన్యాసం. అయిపోయింది 18వ అధ్యాయం. ఇదే చెప్పబోతున్నారు వివరంగా కృష్ణ పరమాత్మ.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.